శ్రీ హేవళింబనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతు శరన్నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముక్తకంఠంతో నిర్వర్తించుకోవటం ఒక మహద్భాగ్యం. పూజ్యులు శాస్త్రి గారు వారు ఒక క్రమశిక్షణతో చాలా సంవత్సరములుగా ఈ విధమైనటువంటి నవరాత్రి ఉత్సవములు, వసంత నవరాత్రి, వసంత నవరాత్రి ఉత్సవములు, శరణ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఇతర కార్యక్రమాలతో పాటు, వైద్య సేవతో పాటు ఇది 29వ సంవత్సరం అని, 10 సంవత్సరానికి 30 సంవత్సరాలు నిండుతాయి. అదొక కాలచక్రం. మేము కూడా ఇది 32వ సంవత్సరం నిర్వర్తిస్తున్నాం రాధమాధవంలో. ఇలా మన అమ్మవారి ఆరాధన మనకి చాలా అత్యవసరం. ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశం యొక్క పరిస్థితి మనం గుర్తించినట్టయితే చాలా దుష్ట శిక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే అంతర్గత శత్రువులే ఎక్కువగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి దేశంలో కనిపిస్తుంది. బహిర్గతమైన శత్రువుల్ని మనం గుర్తించవచ్చు, వారిని మనం నిర్జించవచ్చు. మనం ఎప్పుడు ఎవరిని ఎవరిని సంహరించాం, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవటం కోసం మనం చాలా ప్రయాసపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని, శాంతియుత జీవనాన్ని భంగపరిచేట్లుగా బహిర్గతంగా శత్రువులు ఎంతమంది ఉన్నారో అంతర్గతంగానూ శత్రువులు అంతమంది ఏర్పడుతున్నారు. అందుచేత సనాతన ధర్మానికి ఒక ఆపద సంభవించిందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మనం దేశం పరిస్థితి చూసినట్లయితే అందుచేత మనపోటి వారందరూ కూడా ఈ విధంగా అమ్మ అవతరణం కోసం ప్రార్థన బాగా చేయాలి. ఎందుకంటే దుష్ట శిక్షణకు దుర్గ పెట్టింది పేరు. అంచేత మనం ఇప్పుడు మహిషాసుర మర్దిని స్తోత్రం చదివినప్పుడు మనకే తెలుస్తుంది ఎంత లోపల నుంచి మనకి ఉత్సాహం వస్తుందో. అందుచేత చాలా మహిషములు దేశం నుండా ఏర్పడిపోతూ వస్తున్నాయి. రాముడు ఆరాధనీయుడు కాదని ఇప్పుడు ఈ మధ్య ఉద్యమం మొదలుపెట్టారు. ఎలా పడితే అలా, ఎవరు పడితే ఏదైనా మాట్లాడతారు. మన ధర్మం గురించి, ఇతర ధర్మం గురించి ఎవరైనా మాట్లాడాలంటే భయం, ఎందుకంటే వెంటనే చంపేస్తారు. ఇతర ధర్మాల గురించి ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే వెంటనే వాళ్ళని చంపేస్తారు. అలాంటి ఒక అసహనంతో కూడిన ధర్మాలు చాలా ఉన్నాయి ప్రపంచం నిండా. ఎవరయ్యా అంటే బాగా సహనంగా ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు చేసినా దాన్ని భరిస్తూ భగవంతుడే మనకి చక్కని ధర్మ సంస్థాపనం చేస్తానన్న ఉద్దేశంతో సత్వగుణంగా ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళ మనం మీద రకరకములుగా ఇప్పుడు దండయాత్రలు జరుగుతున్నాయి. అది దేశంలోని వారే చేస్తుంటాం అనేది దురదృష్టకరం. అలాంటి సందర్భంలో మనం మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. మామూలుగా ఇలాంటి కార్యక్రమాల్లో వివాహితులైనటువంటి స్త్రీలు ఎక్కువగా పాల్గొంటారు, అలాగే మధ్య వయస్సు పురుషులు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కానీ యువకులు కనిపించట్లేదు. వారికి ఈ ధర్మమునందు ఆసక్తి ఎందుకనో సనగిలుతూ వస్తుంది. వారు రకరకమైన అపాయములకు లోనైపోతూ ఉన్నారు కూడా. మనం ఏ రోజు వార్తాపత్రికలు చూసినా, టెలివిజన్ చూసినా మనకు గోచరించేది ఏంటంటే మన పిల్లల్ని ఎవరో ప్రేమనే మరో విధంగానో ఎత్తుకుపోవటమో, లేకపోతే బలాత్కారం చేయటమో, లేకపోతే మానభంగం చేయటమో, ఇలా ఎన్నో రకములుగా అపచారాలు జరుగుతున్నాయి దేశంలో. అందుకని మీరు పూజలకు వచ్చేసామని సంతోషపడిపోకండి, మీ పిల్లలు కూడా ఇందులోకి వచ్చేట్టుగా చూసే బాధ్యత మీకుంది రా. కాకపోతే దేశానికి ఎక్కువ రోజులు పాతి సంవత్సరాలుగా ఈ పూజలో ఉంటూ చిన్నతనం నుంచి సత్యసాయి దగ్గర పెరిగినటువంటి ఒక స్త్రీ, ఆమె దగ్గర చిన్నతనం నుంచి పెరిగిన పిల్లలు ఈ కార్యక్రమంలో లేకపోవడం వల్ల ఇద్దరు ఆడపిల్లలు దెబ్బతిన్నారు. అందుచేత మనం బాగా పూజలు చేస్తున్నాం మన పిల్లలకి బాగుంటుందనే కదా ఏ తల్లైన పూజ చేస్తున్నాం. ఏ స్త్రీ పూజ చేసినా తన భర్త తన సంతానం చక్కని క్షేమము యోగము కలిగి ఉండాలని భావిస్తారు. అలా భావిస్తే మాత్రం సారదు, వారికి కూడా ఇందులో ప్రవేశం కలిగించి ఈ రుచి వారికి అబ్బెట్టుగా చూడాలి. లేకపోతే చాలా పెద్ద ఆపద ఒకటి కాలం నుంచి మనకి వచ్చేటువంటిది ఉన్నది. ఎందుచేతనంటే మనకుండేటువంటి విద్యా విధానాల్లో మన సంస్కృతిని తెలియజెప్పేటువంటి మార్గం లేదు. ఇలాంటి కేంద్రాలకు వస్తే కొన్ని విషయాలు తెలుస్తుంటాయి, కొన్ని కావాలంటే తెలుసుకోవచ్చు. చిన్నతనం నుంచి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు తప్పుదారిన పోయేటువంటి పరిస్థితి రాదు, ఆపదలో చిక్కుకునేటువంటి పరిస్థితి రాదు. అందుకని మీ అందరూ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోండి, మీరు పూజలు చేస్తున్నారు బాగుంది, మీకు ఒక బాధ్యత ఉంది. మీ పిల్లలు మగ సంతానమైనా ఆడ సంతానమైనా వారు ఏదో విధమైన భక్తి మార్గంలో వాడు ప్రవేశించి మన సాంప్రదాయాన్ని తెలుసుకుని మన ధర్మాన్ని తెలుసుకుని ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి వారి ఎందు కూడా ఒక ప్రేరణ కలగకపోతే మన చేతులతో మనమే మన ధర్మానంతా కూడా బలహీనం పడిచేవాళ్ళగా తయారైపోతాం. అంచేత అలా జరగకూడదు, అది చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఎంచేతంటే ఇలాంటివి జరగాలంటే ఇంట్లో పురుషుల కన్నా స్త్రీల వల్లే జరుగుతాయి. తల్లికి భక్తి ఉండి శిక్షణ ఇచ్చేటువంటి దృఢత్వం ఉంటే పిల్లలు చక్కగా తయారవుతారు. తండ్రి ఎప్పుడు బయట వ్యవహారాల్లో ఉంటూ ఉంటాడు కాబట్టి తల్లి కూడా బయట వ్యవహారాల్లోకి వెళ్లిపోకుండా ఇల్లును చక్కదిద్దుకోవటం అనేది మన సాంప్రదాయం. అంచేత తల్లి దగ్గర నేర్చుకోక, తండ్రి దగ్గర నేర్చుకోక, విద్యాలయాల్లో కూడా నేర్చుకోకపోతే ఆ పిల్లలకి బజార్లో ఏం దొరికితే అవన్నీ పట్టుకొచ్చుకుంది. మనం ఎలా ఆహారం తీసుకోవాలి, ఎలా శుచిగా ఉండాలి, మనం ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏమి ఒక శిక్షణ లేకుండా పిల్లలు పెరుగుతున్నారు. కాస్త ఆర్థిక స్తోమత బాగుంటే బాగా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఎక్కువగా. అందుచేత ముందుగా మీకు నేను తెలియపరచుకున్న విషయం, ఇంతమందిని మీరు చూసి చాలా ఆనందించారు. ఇలా ఇంతమంది కలిసి ప్రార్థన చేయటం ఒక అసామాన్యమైన విషయం ఈ రోజులో. అందుచేత మనకి పైన కింద ఆ కింద ముందు అన్ని చోట్ల నిండిపోయి అందరూ కలిసి పూజలు చేస్తాం. అది కేవలం దీక్షతోనూ శ్రద్దతోనూ ఒక క్రమశిక్షణతోనూ పూజలు శాస్త్రీయ నిర్వర్తిస్తుంటామని ఏర్పడుతూ వస్తుంది. కానీ ఇందులోకి యువతి యువకులు ఎక్కువగా లేకపోతే వారు తప్పుదారిన వెళ్ళిపోతారు, అది సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచం ఆ విధంగా ఆహార విషయాల దగ్గర నుంచి అన్ని కూడా తప్పుదారిలో వెళ్ళిపోతారు. అలా కాకూడదు, మన సంస్కృతి మనం రక్షించుకోవాలి, అది ఒక బాధ్యతగా పెట్టుకోండి. శాస్త్రి గారు చెప్పినట్లుగా ప్రతి సప్తమి నాడు ఇక్కడికి రావటం, ఒక మంచి మాట చెప్పుకోవడం అనేటువంటిది మనకి ఒక ఆచారం మనం ఏర్పరచుకున్నది. ఇది సనాతన ఆచారం. సప్తమి మనకి సరస్వతి పూజగా భావన చేసి అమ్మవారి యొక్క 9 అవతారములలో లేక 9 విశిష్టమైనటువంటి గుణములలో ఈ రోజున మనం అమ్మను సరస్వతిగా భావన చేస్తాం. సరస్వతి అంటే విద్యా సంబంధించినటువంటిది, విద్యా సంబంధం అంతా కూడా బుద్ధిలోకమునకు సంబంధించినటువంటిది. మనమంతా కూడా మనుషులుగా మనసులో ఎక్కువగా ఉంటూ ఉంటాం. మనసులో ఉండేటువంటి వాళ్ళు చాలా అస్థిరంగా ఉంటారు, చాలా రకమైనటువంటి సంచలనాలు కలుగుతూ ఉంటాయి. అందుచేత మనసులో నుంచి బుద్ధిలోనికి మన ప్రజ్ఞ ప్రవేశిస్తే మనం చాలా స్థిరంగా ఉంటాం. మనకి బుద్ధిలో ఉండటం వలన విచక్షణ అనేటువంటిది చాలా సులభంగా అలవడుతుంది. ఏది మనం నిర్వర్తించవలసిన విషయము ఏది నిర్వర్తించిన విషయము కాదు అనేటువంటిది స్పష్టంగా తెలవేతానికి మనలో బుద్ధి అనేటువంటిది ఏర్పాటు చేసిందమ్మా. సో ఈ బుద్ధి లోకము ప్రజ్ఞ ఈ రోజు మనకి సరస్వతిగా మన కటాక్షిస్తుంది. అందుకని ఆమెను శ్వేతాంబరధారి గాను, అంటే తెల్లని బట్టలు కట్టుకున్నటువంటి దాని గాను, తెల్ల వర్ణము గాను అంత తెలుపు ఎక్కువగా భావన చేస్తారు. ఇవాళ మన భావములందు కూడా వెలుగు ఎక్కువగా భావన చేసే రోజు ఇది. అంటే వెలుగు పూర్తిగా నిండి ఉంటే దాన్ని బుద్ధిలోకము అంటారు. ఇతర కారణంగా వర్ణములన్నీ కూడా చోటు చేసుకుని అనుకోండి, నలుపు దగ్గర నుంచి నలుపు ఎరుపు తర్వాత గోధుమ వర్ణం కొంత మట్టి రంగు ఇలాంటివన్నీ చోటు చేసుకుని ఇతర రకరకాల వర్ణములతో ఉండేటువంటి మనసు నుంచి మనని మనం ఉద్ధరించుకుని కేవలం వెలుగునందు మన మనసు నిలబడి ఉంటే అది ఈ రోజు పూజ మనకి సిద్ధించినట్టు లెక్క. సరస్వతి పూజ చేస్తే సరస్వతి మనకి ఈ రోజు సిద్ధించారు. సిద్ధిస్తే అప్పుడు మనం బుద్ధిలోకంలో ఉంటాం. బుద్ధిలోకంలో ఉండేటువంటి వాళ్ళకి విద్యలు బాగా అబ్బుతాయి, విద్యలు బాగా అబ్బుతాయి. ఎందుకని సరస్వతి దేవి విద్యాస్వరూపుడు, విద్యాబుద్ధులు అంటూ ఉంటుంది. అంచేత ఈ బుద్ధిలోకంలోకి మనం ప్రవేశించడానికి గత 6 రోజులుగా పూజలు చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటి రోజు పూజలో మనం ఏం చేస్తామంటే మనలో ఉండేటువంటి భౌతిక పదార్థాన్ని అంతా కూడా చాలా పరిశుద్ధి చేసుకుంటాం. 2వ రోజు పూజలో మనలో ఉండేటువంటి రక్తము అంటే ఆవేశకావేశములు నీరు వీటి సంబంధించి పరిశుద్ధి చేసుకుంటాం. 3వ రోజు పూజలో మనలో అగ్ని బాగా ప్రజ్వలనం చేసుకుని శుద్ధి కార్యక్రమాన్ని ఇంకా బాగా పెంచుతాం. 4వ రోజు పూజలో వాయువుని పరిశుద్ధి చేసుకుని ఈ పరిశుద్ధి చేసుకోవడంతో కూడా మనకి ఒక్కొక్క కోశము ఒక్కొక్క రోజు, అన్నమయ కోశము మొదటి రోజు, ప్రాణమయ కోశము 2వ రోజు, మనోమయ కోశము 3వ రోజు, 4వ రోజు అంటే అగ్నిమయ కోశము, 4వ రోజు వాయుమయ కోశం. అంటే మన నాలుగో రోజు పూజ చేసేప్పటికీ మనలో ఉండేటువంటి పంచవాయువులు చక్కగా సామ్యం చెందాలి. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము. అలా మనకి 4వ రోజు మనలో ఇంకా వాయువులో ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా కడుపులో గ్యాస్ రావటం, తలకానికి రావటం, తిన తరక్కపోవటం ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే 3వ రోజుకి అగ్ని బాగా ప్రజ్వలం అవుతుంది, 4వ రోజు వాయువు బాగా ఒక సమస్థితి ఏర్పరుస్తుంది, 5వ రోజు మనసు ప్రశాంతత చెందుతుంది, ఆకాశం చేరుతాం 5వ రోజున. అంటే మనకి ఎలా ఉంటుందంటే మన ఎందు మనకి ఒక రకమైన తేలికైనటువంటి భావన ఉంటుంది. మన శరీరం మనకి బరువుగా కాక చాలా తేలిగ్గా ఉంటాం. అలా ఉంటే ఆకాశం బాగా ఉన్నట్టు మనలో మనకి మామూలుగా శరీరాలు బరువుగా ఉంటూ ఉంటాయి. ఆరాధన బాగా చేసేటువంటి వారికి శరీరములు తేలిక అవటం అనేటువంటిది ఉంటుంది. ఎందుచేతంటే అగ్ని వాయువు ఈ 2 చక్కగా మరమ్మతులు చేసి మన ఆకాశ స్థితిలో ఉంటారు. అందుకని మహాత్ములు భూమి మీద నడుస్తుంటే తేలిపోతున్నట్టుగా ఉంటుంది తప్ప అట్లా నేల మీద బరువుగా అడుగులు పడుతున్నట్టుగా ఉండదు. ఎంచేతంటే వారు ఆకాశ శరీరం వారి అందు చాలా చక్కగా నిర్మాణమై ఉంటుంది. ఇలా 5 రోజులు పూజ అయినప్పుడు 6వ రోజు పూజకి మనసు మనకి వశం అవుతుంది కొంత. ఎందుచేతంటే పంచభూతములు సామ్యం చెంది ఉండటం చేత మనసు కొంత ప్రశాంతత చెంది ఉంటుంది. అలాంటి మనసు 7వ రోజున మనం బుద్ధిలోనికి ప్రవేశించడానికి అవకాశమే. అందుకని ఈ బుద్ధిలోకంలోకి మనం ప్రవేశిస్తే రేపు మనకి అష్టమి నాడు మనలో ఉండేటువంటి అహంకారమును సంహరించుకోవటం ఉంటుంది. మహిషం అంటే మనలో ఉండేటువంటి అహంకార స్వరూపం, అది అష్టమి నాడు సంహరిస్తాం. అంటే అష్టమి నాడు అహంకారం సంహరింపబడి పంచకోశములు శుద్ధి అయిపోయే 5 రోజుల్లో మనసు బుద్ధిలో లయమైపోయినప్పుడు అప్పుడు మనకి అమ్మవారి మహత్వం తెలుస్తుంది. 9వ రోజున మహానవమి మహానవమి అంటూ ఉంటాం 9వ రోజు. ఎందుకంటే అహంకారం దాటితేనే దైవం యొక్క మహత్వం బాగా మనకు అనుభూతి అవుతూ ఉంటుంది. దివ్య మహిమ అని చెప్తూ ఉంటాం కదా, ఆ దివ్య మహిమ మనకు అనుభూతి కావాలంటే మనలో పంచకోశములు శుద్ధి చెందాలి, మనసు నిర్మలంగా ఉండాలి, బుద్ధి బాగా ప్రకాశిస్తూ ఉండాలి. అయినప్పటికీ కూడా ఇంకా అహంకారం ఉండే అవకాశం ఉంటుంది, అది రేపు దాన్ని సంహరిస్తాం. మహిష మార్దనం అంతా రేపే మనం తీసుకుంటాం. అహంకారం ఈ 8 పొరలున్నాయి, మళ్ళీ 8 ప్రకృతులు ఉన్నాయి. అహంకారము బుద్ధి మనస్సు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఎనిమిది పొరల్లో జీవుల మనం దైవాంశ సంబోధనలో ఎనిమిది పొరల్లోనూ జీవిస్తూ ఉంటాం. ఈ ఎనిమిది పొరల్లో మనం ఈ రోజున మనం ఏడో పొరలోకి వచ్చి బుద్ధిలో ప్రవేశించినప్పుడు బుద్ధి బలం చేతనే అహంకారాన్ని మనం నిర్మూలించుకోవచ్చు. బుద్ధి బలం చేతనే అహంకారం నిర్మూలింపబడుతుంది. ఎంతేతంటే బుద్ధి విద్యా బుద్ధులు బాగా అవతరం కొద్ది మనిషిలో తన యందు దైవమే ఉన్నాడు, తాను లేక దైవమే తానుగా ఉన్నాడు అనేటువంటి భావన బాగా కలుగుతూ వస్తూ ఉంటుంది. అంతా దైవం చేతనే నిర్వర్తింపబడుతుంది, నా నుండి కూడా సమస్తము దైవమే నిర్వర్తిస్తున్నాడనే భావన ఎక్కువ అవుతుంది, ఎక్కువై తాను నిమిత్త మాత్రం తెలుస్తూ ఉంటుంది. అందుచేత రేపు మనకి ఈ అష్టమి పూజ నాడు అహంకార నిర్మూలనం అయితే మహానవమి నాడు అమ్మ ఒక్క వైభవం తొమ్మిది నవ వర్ణాలు చెప్తూ ఉంటారు. అమ్మకి ఎనిమిది ప్రకృతులు, ఆమె తొమ్మిదవ గింజ వ్యక్తం అవుతుంది పది నుంచి దశమి నాడు పది అంటే పరతత్వంగా ఉండే అమ్మ నవమి నాడు మహత్తత్వంగా ఎన్నో నామాలు లలిత సహస్రం ఎప్పుడు మహామహామహామహా అంతే నామాలు అంతా మహత్తత్వానికి సంబంధించి మహత్తత్వంలో మనకు అవగాహన కావాలంటే అమ్మవారికి మహిమ దివ్య మహిమ తెలియాలంటే అహంకారం మన ఎంత నశిస్తూ ఉంటే అంత మహత్తత్వం తెలిసే అవకాశం ఉంది. అందుకని పది పరతత్వం అయితే, తొమ్మిది మహత్తత్వం అయితే, ఎనిమిది అమ్మని మనం ఆశ్రయిస్తే మన యొక్క అహంకారము చూడండి కాలు వేసిస్తుంది కదా, అహంకారం మీద ఒక బాధం పెట్టి ఉంచుతుంది కదా. లేదు ఒక ఒక పులి లాంటి అహంకారాన్ని అధిష్ఠించి ఉంటుంది, ఒక సింహం లాంటి అహంకారాన్ని అధిష్ఠించి ఉంటుంది. అధిష్ఠించి నేను ఉండేట్టుగా చూసుకోవాలి, మనని అధిష్ఠించి అమ్మ ఉండాలి, మనని అధిష్ఠించి మన ఆరాధన చేసేటువంటి దైవం ఉండాలి. అలా ఉంటే మనకేం జరుగుతుందంటే మనం కొంత అతిక్రమించి పని చేయటం అనేటువంటిది లేకుండా ఉంటాం. లేకపోతే మధ్య మధ్యలో నేనున్నాననే భావన చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండటానికి అష్టమి పూజ, ఎందుకంటే రేపు పూజ చాలా ఎక్కువ ప్రధానం ఉంటాయి. కానీ రేపు పూజకి ప్రాతిపదిక ఇవాళ ఉన్నది. ఇవాళ బాగా మన ఎందు అవగాహన పెరిగితే బుద్ధి లోకంలో విద్య బాగా అబ్బితే విద్య వలన వినయం అబ్బుతుంది. విద్య సక్రమంగా నేర్చుకుంటే మళ్ళా వినయం పెరుగుతుంది. విద్య సక్రమంగా నేర్చుకోకపోతే అహంకారం పెరుగుతుంది. విద్య చాలా విద్య గడించి అహంకారులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి అహంకారాన్ని కూడా అమ్మ తీసేస్తుంది. జ్ఞాననామపి చేతాంసి దేవి భగవతి హిసా అన్నారు. మహాజ్ఞానులైనా సరే వాళ్ళ కాస్త అహంకారం పటమరిస్తే అలా హింసించేస్తుంది. వాళ్ళ అహంకారంతోనే వాళ్ళు హింసేస్తారు. అందుచేత ఈ ఐదు కోశములతో ఉన్నటువంటి శరీరము మనస్సు బాగా శుద్ధిగా ఉంచుకుని బుద్ధిని బాగా పెంచుకుని విద్య పెంచుకోవాలంటే జ్ఞానం పెరుగుతూ ఉండాలి. సంవత్సరం మనలో ఈ భగవత్పరమైన విషయం యొక్క అవగాహన పెరుగుతూ కూడా ఉండాలి. పెరుగుతూ ఉంటేనే ఈ ఏడవ రోజు మనకి సార్థకత అవుతుంది. ఎందుకంటే జ్ఞానం పెరగకుండా మనం అవే పని అలాగే చేస్తూ వచ్చామనుకోండి మన స్వభావంలో మార్పు రాదు. అంటే ఇదివరకు ఎలా మాట్లాడుతున్నామో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాం. ఇదివరకు ఎలాగో మనకి వంకర ఆలోచనలు వస్తున్నాయి, ఇప్పుడు వంకర ఆలోచనలే వస్తుంటాయి. ఇదివరకు ఎలా భయాలు ఆందోళనలు వస్తున్నాయి, ఇప్పుడు అలాగే భయాలు ఎన్నాళ్ళు పూజలు చేసినా మనకి భయము తగ్గదు, ఆందోళన తగ్గదు, అనుమానము తగ్గదు కదా. తర్వాత అహంకారము తగ్గదు, ఏమీ తగ్గదు, పూజలు మాత్రం జరిగిపోతూ ఉంటాయి కదా. అలా జరిగితే ఉపయోగం మహిజ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. జ్ఞానం బాగా వృద్ధి చెందాలి. వృద్ధి చెందితే అది మొత్తం అంతా నీ యొక్క అహంకారంతో సహా అన్ని నీలో ఉండేటువంటి రుగ్మతల్ని చక్కగా పరిష్కరించేసి అందుచేత ఈ రోజున పిలుచుకుని ఒక తెలిసిన ఆయన పిలిపించుకుని ఈ రోజు మామూలుగా ఏం చేస్తారంటే అన్ని చోట్ల పూజలు చేసిన చోట పండిత సత్కారం అని ఈ సప్తమి నాడు పిలుస్తారు. పిలిచి ఆయన చేత మంచి మాటలు వినిపిస్తారు. ఏం చేద్దంటే వికాసం కలగాలి, మన యొక్క పరిజ్ఞానం పెరగాలి. పరిజ్ఞానం జ్ఞానం యొక్క పరిధి ఉంటుంది. అది అంతకంతకి పెరిగి అనంతంలోకి వెళ్ళిపోవాలి. అంటే జ్ఞానం అనంతమైనప్పుడు నువ్వు అందులో ప్రవేశిస్తే నువ్వు ఉండకుండా కదా. మొత్తంలో నువ్వు ఆ జ్ఞానం ద్వారా చేరుతుంటే అనంతమైన జ్ఞానం అనంతమైన బ్రహ్మను దర్శనం చేస్తుంటే నువ్వు లేని స్థితి నీకు కలుగుతుంది. అది ఏడో రోజు మాత్రమే కలుగుగలదు. అందుకని రేపటికి పరిష్కారం ఇవ్వాలి. రేపు మనకి అహంకారం పడదు. మన ఇన్నాళ్ళు పూజ చేశాము, ఆ ఈరోజు బాగా చేశాం, 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది, ఇంకా మనమే అంతా చేసేస్తున్నాం అనుకుంటూ ఉంటాం కదా. మనం చేయడం కాదు, మనలో అమ్మ తన శక్తి చేత మనకి ఆ ఇచ్చ కలిగించి ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ క్రియను చేయిస్తూ ఉంది. ఇచ్చాజ్ఞాన క్రియాస్వరూపుడు కదా. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుడి సర్వాధార సుప్రతిష్ట. అందుకని ఒక్కొక్క నామం ఇందులో చాలా ఉన్నది. అమ్మవారి గురించి చెప్పినటువంటివి తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేయాలి. అది ఈ రోజు మనకి సందేశం. ఎంత తెలిసిన కొద్దీ అంత మనం తెలియని వాళ్ళమని తెలుస్తూ ఉంటుంది సత్యం. తెలుసుకున్న కొద్దీ తెలిసేది ఏంటంటే మనకి ఏం తెలియదని తెలుస్తూ ఉంటుంది. అంచేత అలా మన జ్ఞానంలోకి ప్రవేశిస్తూ వెళ్ళటం అనేటువంటిది ఒక ప్రధానమైన కర్తవ్యం ఉన్నది. 9 రోజులు పూజ అయిపోతుంది, 10వ రోజు మనం ఉల్లాసంగా పండగ చేసుకుంటాం. దశమి పండగ ఎందుకంటే పరము చేరిపోయాం. పరము చేరితే అది అపునరావృత్తి మార్గము. పరము చేయని వారు తిరిగి రారు అని చెప్తారు. అంచేత 10 తర్వాత 9 మహత్వం, 8 అహంకారం, 7 జ్ఞానం. మనకి 7 చాలా ముఖ్యం. ఎప్పుడు మామూలుగా మూల నక్షత్రంలో వస్తుంది. ఇవాళ ఉదయం మూల ఉన్నది, తర్వాత మనకి పూర్వాషాఢ వచ్చింది. నిజానికి చాలా మంది ఈ రోజు నుంచి మొదలు పెడుతుంటారు మూల నక్షత్రానికి పూజ. సాంప్రదాయం వారిది. మనం ఓపికంటే 10 రోజులు చేసుకుంటే మంచిది. అందుకని 29 నుంచి 10 రోజులు చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే మనకి తెలియవలసిన విషయం ఏంటంటే మనకి అమ్మని కూర్చున్న పరిజ్ఞానం మనలో పెరగాలి. మనలో అంతా పైనుంచి సహస్రాల నుంచి మూలాధారం వరకు అమ్మే వ్యాప్తి చెందింది. అన్ని కోశములందో అమ్మే ఉన్నది. అంచేత మన మూలాధారం నుంచి సహస్రాల వరకు ఉండేటువంటి మేరుదండం అంతా కూడా శ్రీయంత్రమే. ఇలా మనలోని దర్శనాలు చేయిస్తూ ఉంటుంది అమ్మ. ఎప్పుడు దర్శనం జరుగుతుందంటే మనం బాగా అధ్యయనం కూడా చేసుకుంటాం. అందుకని అధ్యయనం చేయడం కోసమే ఆ మధ్య మీకు సహస్కారం అందరికీ లలితా సహస్రనామం ఒక్కొక్క నామానికి మనకి సాధన పరంగా పనికొచ్చే వివరణ రాసి ఇచ్చినటువంటివి నేను అందిస్తే వారు మీ అందరికి అందించడం జరిగింది. నామ తెలుసుకోవాలి, ఒక్కొక్క నామం తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ నామం బట్టి అమ్మ మహత్యం తెలుస్తుంది. ఆ మహత్యం మనలో ఎలా దర్శనం చేసుకోవచ్చో కూడా నేను అందులో రాసి ఇచ్చాను. నా పుస్తకం చదవమని కాదు నేను చెప్పేది. మీకు అమ్మ గురించి మీకు తెలియాలి, అమ్మ గురించి మీకు తెలియాలి. కురువింద మని శ్రేణి కనకోటీర మండిత. అంటే అమ్మవారి కురువులు మన కుర్ల కన్నా వేరు కాదు, మన కుర్ల కన్నా వేరు కాదు. అలా మనం అన్ని మనలో మొదట చేసిన వర్ణన అంతా నఖదీదతి సంచన నమజ్జన తమో గుణ అనేప్పటికీ మన పాదాలు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి. అమ్మవారి పాదాలు ఎట్లా ఉంటాయంటే ఆమె కాలి గోడ నుంచి వచ్చేటువంటి కాంతి లోకాల్లో ఉండే చీకటంతా బాగుంది. నఖ నఖములు అంటే గోల్డ్, దీధితి అంటే కాంతులు. అది ఎలా ప్రసారం అయిపోయి ఎక్కడ ఎక్కడ నడుస్తుంటే అక్కడ చీకటి ఉంది, అక్కడ నిలబడితే అక్కడ వరకు చీకటి, ఆవిడ దూరం వరకు అదే విధం. మరి ఇలాంటి నామాలు చదువుకున్నప్పుడు మనలో అన్ని కాంతిపరమైన నామాలే ఉంటాయి అందులో. అందుకని మన కాలిగోళ్ళు ఎట్లా ఉన్నాయి, అమ్మ కాలిగోళ్ళు అవి మనవి కాదు. ఈ శరీరం అమ్మిచ్చింది అది, ఈ శరీరం మన నిర్మాణం చేసుకోవాలి, అమ్మే నిర్మాణం చేసుకున్నాం. అన్ని ఆమె ఇచ్చింది. వాటిని మనం చక్కగా ఇది అమ్మ శరీరం, ఇందులో ప్రతిదీ అమ్మదే. నీకు ఇచ్చే ఇవ్వబడినటువంటి పంచకోశములతో ఉన్న శరీరం అమ్మదే, లోపల ప్రాణము అమ్మదే, మనకున్న బుద్ధి అమ్మదే, మనస్సుని మనసు అమ్మే, అంతా అమ్మే. ఇందులో మహత్యం అంతా అమ్మే. అమ్మే మొత్తం వ్యాప్తి చెంది ఉంది, పరము నుంచి దేహము వరకు కూడా. అందుచేత ఆమె మహత్యం బాగా మనం అవగాహన చేసుకుంటూ ఆరాధన చేస్తున్నాం అనుకోండి, సంవత్సరం మనలో ఆరాధన బాగా వృద్ధి చెంది అలా కనులు మూసుకుంటే మనకి పైనుంచి కింద వరకు మొత్తం ఒక పరిపూర్ణ వెలుగు అంతటా నిండిపోయినట్లుగా దర్శనం. అలా దర్శనం జరిగితే మనం లేమని తెలిస్తే అహంకారమే లేదు, ఉన్నదావిడే ఉన్నదావిడే, మనం ఉన్నామని మనం అనుకుని చేసుకుంటూ ఉంటాం. అందుకనే నువ్వు ఇచ్చినటువంటి ఈ సమస్తాన్ని నీకే అర్పణగా నీ ఆరాధన చేస్తున్నాను అనుకో, అంతేగాని మనం ఏదో పూజ దంచేశాం అనుకోకూడదు. అందుచేత రేపటి కథకి ఇవాళ పునాది. అందుకని ఈ మొత్తం 10 రోజుల్లో మనకి చాలా ప్రస్తుతమైన విషయం 7వ రోజు సప్తమి పూజ. ఇది సరస్వతి పూజగా ఇచ్చారు. ఈ రోజే విద్యాభ్యాసం కూడా చేసుకుంటాం అందరికి. మామూలుగా వసంత పంచమని ఫిబ్రవరిలో చేస్తున్నాం, ఆ రోజు చేస్తాం. ఇప్పుడు కూడా మన వారు దక్షిణాదిలో అక్షరాభ్యాసాలు చాలా చేస్తూ ఉంటారు. ఉద్దేశం ఏంటంటే మనకి మన ఎందు విద్య పెరగాలి, అది ఒక్కటే మనకి పరిష్కారాన్ని ఇస్తుంది. లేకపోతే ఇలాగే ఉండిపోతుంది, అలా ఉండిపోకూడదని ఇలా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందుచేత మీ అందరికీ అది ఒక చిన్న ఎక్కువసేపు మాట్లాడదామనే ఉద్దేశం కాదు, బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్లీ సంవత్సరానికి ఇక్కడికి వచ్చి చేరేపటికి ఇంకొంచెం అమ్మకు వచ్చిన పరిజ్ఞానం మనలో పెరగాలి, ఆమె మనలో ఎలా ఉందో దర్శనం చేయగలగాలి కదా. అన్ని చెప్పారు, అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా చెప్పారు, అన్ని లోపల దర్శనం చేసి మానవ శరీరం ఎంత గొప్పదంటే మొత్తం విశ్వం అంతా కూడా మానవ శరీరంలో దర్శనం చేసి మొత్తం విశ్వం అలా ఏర్పాటు చేశారు ఈ శరీరాన్ని. అందుకనే మానవ జన్మ దుర్లభం అని చెప్పారు, సులభంగా దొరకదు. మిగతా శరీరాల్లో మొత్తం విశ్వం అంతా ఉండదు, మళ్ళీ త్రిమూర్తులు ఉన్నారు, మళ్ళీ అమ్మ ఉన్నది, పరతత్వం ఉన్నది, త్రిమూర్తులు ఉన్నారు, అష్టదిక్పాలకులు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి, 33 కోట్ల దేవతలు మీరు దర్శనం చేస్తే అందరూ ఉన్నారు. మీ చేత శాస్త్రి గారు అభిషేకం చేయిస్తుంటారు, మహాన్యాసంతో కూడా అభిషేకం చేసినప్పుడు అందులో ఏ శరీరంలో ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉన్నారో అక్కడ స్పర్శ కూడా చేస్తూ ఉంటారు. అందుచేత మనం ఎంత తెలుసుకుంటే మానవ శరీరం గురించి ఎంత తెలుసుకుంటే అంత లోపల అంతా ఉన్నదంతా దేవతలు, శిరసనంతా మనకు పరిపూర్ణమైన వెలుగు, హృదయం అంతా కూడా పరిపూర్ణమైన శక్తి, ఉదర విచారం కింద భాగం అంతా కూడా పదార్థంతో కూడినటువంటి తత్వం. 3 లోకాలుగా మనం సువహ భువహ భూ భూ భువ స్వహ, ఇది అగ్నిని ఈ మధ్యస్థమైన ఉదరమునేమో అగ్ని తత్వం అని ఈ ఉరము అంటారు. ఇది ఉదరము, ఇది ఉరము. ఉరము అంటే హృదయస్థానం. ఇదంతా వాయువు అని ఈ శిరస్సు అంతా సూర్యుడని చెప్తారు, అగ్ని వాయువు సూర్యుడు అని చెప్తారు. ఇందులో చాలా వివరాలు ఉంటాయి. ఎందుకంటే మన దృష్టిలో మనకు చేసిన మహోత్కారం ఏంటంటే ఎక్కడ ప్రపంచంలో అలాంటి పరిజ్ఞానం లేదు, ఏదో పిచ్చిగా ఏం తెలియకుండా చేసుకుంటూ ఉంటారు. ఋషులు మనకి లోపలే సమస్తమును దర్శించే మార్గాన్ని ఇచ్చారు. అంచేత ఋషి దర్శనం మనకి ప్రమాణం. అలా మన లోపల అన్ని ఆ విధంగా దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు. సూర్యచంద్రులు మన 2 కథలుగానో చెప్తారు, అగ్ని మన యొక్క 3వ కన్నుగా చెప్తారు, 3 కన్నులు మన దగ్గరే. అలాగే మనకి చెవుల్లో బృహస్పతి ఉన్నాడని చెప్తారు. అంటే అవి అడ్డమైనవి వినకుండా ఉంటే మన బృహస్పతి మనకి మంచి వినిపిస్తాడు. బృహస్పతి అంటే వినికిడి, చక్కని విషయములు వినగలిగేట్టుగా నీ శ్రవణములు తయారవ్వాలి. అంటే ఇతర విషయములు వినటం ఆపేస్తే ఇవి వినటానికి అవకాశం ఏర్పడదు. అలాగే దాని బృహస్పతి అంటే వినటానికి ప్రజ్ఞది, సరస్వతి అంటే ఉచ్చరించడానికి ఉచ్చారణ. ఉచ్చారణ బాగుండని వారికి అంటే ఉచ్చారణ అంటే సత్యములు సత్యవచనం లేని వారికి ఏ విద్య. ఎందుకంటే అమ్మ సరస్వతి 4 కొన మీద, అందుచేత నీ నుంచి అసత్య వాక్యములు వస్తూ ఉంటే నీకు విద్య రాదు. ఉదాహరణగా సిద్ధి రావాలంటే మొట్టమొదటిగా తీసుకోవాల్సిన దీక్ష, నేను సత్యమునే పలుకుతాను, అసత్యమును పలకను, సత్యమైనను అది ప్రియంగా లేకపోతే మౌనంగా ఉంటాను, పలకను. ఒక సత్యం మనకు తెలుసనుకోండి, అది ఇతరు వారికి అప్రియంగా ఉంటుంది అనుకోండి, దాన్ని పలకదు. ఎందుకు ఇంకోటి అప్రియం కలిగించే మాట మనం మాట్లాడు. అంచేత సత్యమును పలకటం, అసత్యమును పలకకుండా ఉండటం, సత్యం కూడా ప్రియంగా ఉంటేనే పలకటం, అప్రియంగా ఉంటే పలకపోవడం. ప్రియంగా ఉంటుందని అసత్యం పలకటం, అది ఎక్కువ చేస్తూ ఉంటాం మనం కదా. నచ్చకపోయినా నచ్చడిగా చాలా బాగుందండి అంటుంటాం కదా. నేను అనమని ఎవరు అడగరు, బాగాలేదని చెప్పక్కర్లేదు. ఏం బాగాలేదండి అని చెప్పడం అవతల వాళ్ళకి బాధ కలిగించవచ్చు. బాగాలేదనుకో, బాగుందనుకో చెప్పు. లోపల బాగాలేకపోయినా బయటికి బాగుందని చెప్పావంటే నువ్వు అసత్యం వాడే దోషం నీకు ఉంటుంది కాబట్టి నువ్వు ఈ విద్యకు అర్హత పొందుతున్నారు. సత్యవచనం సరస్వతి అనే అమ్మవారు విద్య బుద్ధి వీటికి పునాది రాయి వంటిది. అందుకని నీకు అసత్యం అనిపించింది, నీకు అప్రియంగా ఉన్నది ప్రసంగించక, దాని మీద మౌనంగా. నీకు సత్యం అనిపించింది, దాని అది ప్రియంగా కూడా ఉంటుంది అనుకున్నట్టు దాన్ని వ్యక్తం చేస్తూ ఇలా మనకి మళ్ళీ మనం ఒక రకమైనటువంటి శిక్షణకు గురి చేసుకోవాలి, దాని దీక్ష అంటాం. అలాంటి దీక్ష ఏదో మనం తీసుకుంటే ఒక వాక్కుని చక్కగా నియమించుకోవడం వల్ల మిగతావన్నీ కూడా శుద్ధవుతాయని మన పెద్ద చెప్పారు. అందుకని ఈరోజు అంత ప్రధానం. ఒక వాక్కును చక్కగా నువ్వు నియమించుకోగలిగితే సమస్తము లోకమంతా నీకు వశమైపోతుంది. ఎందుకంటే సరస్వతి సృష్టి కారణం, ఆమె ప్రవాహం, ఆమె ప్రవాహమే అంతగా మనలో. సహస్రాల నుంచి మూలాధారం వరకు సుషుమ్న నాడులో తెల్లని కాంతిగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుచేత సత్యవచనం అనేటువంటిది పెట్టుకున్నారనుకోండి, శాశ్వత కీర్తి సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు కదా. అందుచేత మనం వీలైనంత వరకు అసత్యం ఆడటానికి జంకే పరిస్థితి మన స్వభావంలో ఏర్పడాలి. అందుకని ఏం చెప్తారంటే సత్యం పలకడం, అప్రియమైన విషయాలు మాట్లాడకపోవటం, ఎదుటి వారు లేనప్పుడు వారిని విమర్శించడం, ఇలాంటివి చేయటం, వారి గురించి వీరి గురించి నిర్ణయాలు చేయటం, ఇలాంటివన్నీ వాక్కు పాడు చేసి ఈ వాక్కు ఇక్కడి నుంచి పలుకుతున్నట్టు వాక్కు మధ్యమ వాక్కుగాను, పశ్చంతి వాక్కుగాను, పరావాకుగాను, ఊర్ధ్వలోకాల నుంచి పరా పశ్చంతి మధ్యమ వైఖరిగా దిగి వస్తూ ఉంటుంది. ఈ దిగి వచ్చేటువంటి ప్రవాహం మనం ఒక ఈ వాక్కుని మనం నియమించుకుంటే మధ్యమలో మధ్యమ స్థితిలో మనకి ఆలోచనలు సరి అని వస్తాయి. మనకి ఆలోచనలు సరి అయినవి సరైన సమయంలో రావటం అనేటువంటిది చాలా ప్రధానం. సరైన సమయంలో రాకపోతే ఎంత మంచి ఆలోచనలు వచ్చినా ఉపయోగం కదా. సరైన సమయంలో సరైన ఆలోచనలు మనకు లోపల ఉంటాయి, ఇంకా మనం బయటికి పలకం, దాని మధ్యమ స్థితి అంటాం. ఈ ఆలోచనలు ఏర్పడటానికి స్ఫూర్తి అనేటువంటిది పశ్చంతి, ఆ స్ఫూర్తికి మూలమైనటువంటిది పర, అంటే పర నుంచి పశ్చంతి, పశ్చంతి నుంచి మధ్యమ, మధ్యమ నుంచి వైఖరి, నాలుగు స్థితుల్లో వాక్కు దిగి వస్తూ ఉంటుంది. ఈ నాలుగు స్థితుల్లో ఒకటి నువ్వు శుద్ధి చేసుకుంటే ఇది వాక్కు. ఈ మిగులు స్థితిలో నీకు క్రమంగా ఒక్కొక్కటి 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 తానుగా ఆవిష్కరింపబడి దర్శనమిస్తుంది. మనం ఈ పూజ చేస్తున్నప్పుడు చాలా కోరుకుంటాం, అమ్మ ఏదో రకంగా మనకి ఓ నిదర్శనం చూపిస్తే బాగుండు, దర్శనం కలిగితే బాగుండు, అది ఒక గజ్జల తప్పులు వినిపిస్తే బాగుండు. ఎందుకు వినిపిస్తే చెవులతో మిగతా విషయాలని వినే చెవులకి ఇక్కడ తిరుగుతున్నా గజ్జల తప్పులు వినబడ. అమ్మ తిరుగుతున్నప్పుడు రకరకాల మనకి దర్శనాలు ఉంటాయి, గజ్జల తప్పులు ఉంటాయి, కొంత వాయిద్యముల యొక్క ధ్వనులు ఉంటాయి. అంతేకాదు కొన్ని సువాసనలు వస్తుంది, ప్రత్యేకించి సాయంత్రం పూజలో చాలా సువాసనలు వస్తుంటాయి అన్నమాట. అంచేత మరి ఆమె ఎలా చల్లని గాలి రావచ్చు, ఒక ఆహ్లాదమైనటువంటి స్పర్శ దేహాన్ని తగలవచ్చు, లేదా లోపల ఒక చక్కని దర్శనం జరగవచ్చు. ఇవన్నీ మనకి జరగటానికి మనం ఏదో ఒక దీక్షలు అందుకో, జీవితాన్ని ఒక దీక్ష, ఒకటే ఒక దీక్ష మనం అందుకుని మొదలుపెట్టి చేస్తుంటే దానిలో నుంచి అది మిగతా దీక్షలు కూడా పట్టుకొస్తుంది. పట్టుకొచ్చి ఒక్కొక్కటి 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 నిన్ను క్రమంగా మనని ఒక దీక్షాయుత జీవితంగా నిర్మాణం చేస్తుంది. మనని మలచుకుని మనకి తన అనుభూతి ఇస్తుంది. మనకి అనుభూతినివ్వాలనేటువంటి ఆర్తం అమ్మకున్నంత ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఆమె వాత్సల్య స్వరూపిణి, అమ్మంటే వాత్సల్యం. అందుకని మనందరికీ అనుభూతినివ్వాలని ఆమెకు చాలా తపన ఉంటుంది. అనుభూతిని ఇద్దాం అనుకున్నప్పటికీ కూడా పొందేటువంటి పరిస్థితుల్లో మన యొక్క మనోవాక్కాయ కర్మలు లేకపోవడం చేత అవి శుద్ధి చేసుకునే దీక్షలు మనంగా మనం అందుకుంటూ ఉండాలి. అందుకని మనకి శ్రీసూక్తులను కూడా మాట చెప్తాం, శుద్ధి పాసాం అలాం జ్యేష్టాం అలక్ష్మీ నాశయామ్యహం. అంటే ఆకలి దప్పిక మిగతా మలములు అంటే ఏవైతే మనలో ఉండకూడదో అవన్నీ నేను నిర్మూలించుకుంటాను తల్లి. అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిర్మదమే గృహ. నువ్వు మాకు మా ఎందు మా గృహమునందు, గృహం అంటే శరీరం కూడా గృహమే. అభూతి అంటే ఏ అనుభూతి లేకుండా అనేది అలా చేయబోకు తల్లి, మాకు అనుభూతిని మన అభూతి అసమృద్ధి, ఇది లేదు అది లేదు ఇంకోటి లేదు ఏది లేదు అది గుర్తు చేయడానికి మనసు ఉన్నది గుర్తు చేయదు. మనసు ఎప్పుడు లేనిదే గుర్తు చేస్తుంది, దాని పనే అది. అంచేత అసమృద్ధి అభూతి రెండు నువ్వు తీసేయాలి, మేము తీసేసుకోలేము. కానీ నేను చేయగలిగింది ఏంటంటే నాలో మరణాలు లేకుండా ఉండే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్తా. అంచేత మన జీవితాన్ని కొంత ఈ శరణరాత్రులు ప్రాతిపదికగా ఏదో మంచి దీక్షను మీరు అవలంబించారనుకోండి, ఆ దీక్షలో నుంచి మనకి ఒక శుచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతఃశుచి, అంతఃశుచి ప్రారంభం అవతే ఏమవుతుందంటే మన యొక్క ఆహార విహారం మార్పు వస్తుంది. ఆ మార్పు మనకి క్రమంగా లోపల మనం అనుభూతి పొందేటువంటి అమ్మ యొక్క మహత్వ దర్శనం చేసేటువంటి ఒక అర్హత మనం ఏర్పరచుకోవడం జరుగుతుంది. అది మీ అందరికీ జరగాలి. అది మీ అందరికీ జరగాలని నేను ఎవరిని ఆశ్రయించి జీవిస్తున్నానో ఆ గురు పరంపరను మనస వాచాకర్మణ వేడుకుంటున్నాను. మీ అందరికీ అలాంటి చక్కని అనుభూతి ప్రసాదింపబడాలి. తదనుగుణమైనటువంటి స్ఫూర్తి మీకు కలగాలి. ఆ స్ఫూర్తి ఆధారంగా ఏదో ఒక దీక్ష అవలంబించి జీవితాన్ని చక్కగా మలుసుకుని అమ్మ అనుగ్రహానికి పాత్రులుగా చేసుకోండి. అనుగ్రహం ఉండటం చేతనే ఇక్కడికి చేరారు. ఇక్కడికి చేరడం ఆమె అనుగ్రహమే. మరి ఆమె అనుభూతి పొందడం అనేటువంటిది దానికి సిద్ధి కదా. అలాంటి సిద్ధి అందరికీ కలగాలనేటువంటిది నేను మళ్ళా అమ్మను ప్రార్థన చేస్తూ మీరు నా విధంగా ఈ చెప్పబడినటువంటి విషయం శ్రద్ధగా విన్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా సదా నిర్వర్తించుకోండి. సాగుతుందలా సాగుతుంది, ఎందుకంటే మన సనాతన ధర్మం వేలాది సంవత్సరాలకి ఇలా సాగుతోంది. అడ్డుపోట్లు తట్టుకోవడానికి ముందు సూచన చెప్పారు మీ పిల్లలు. మీ పిల్లలే మనకి భవిష్యత్. వాళ్ళు పెరిగేప్పటికి వాళ్ళకి సంస్కారాలు లేవనుకో, అన్ని మురి కాలంలోకి వెళ్ళిపోతాం. అందుకే మన పిల్లలకి సంస్కారాలు అవ్వటం అనేటువంటిది మన బాధ్యత. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదో ఒక దీక్షాయుతమైన జీవితాలు ఆరంభం చేయండి. నడిపించడానికి పెద్దలు చాలా ఉన్నారు, వాళ్ళు నడితే మార్గం చూపిస్తారు. క్రమంగా మీలో శుచి పెరగాలి. అశుచి ఉంటేనే అనుభూతి ఉండదు. శుచి పెరుగుతున్న కొద్దీ అనుభూతి వస్తుంది. అలా అందరికీ అది అమ్మ ప్రసాదించాలి. స్వస్తి.